సందేశమే ఆదేశం. భగవాన్ బాబావారి దివ్య ప్రబోధలపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి విశ్లేషణ.
ప్రపంచంలో జాగ్రత్తగా గమనించినట్లయితే పశువుకి బాధ ఉన్నది గాని దుఃఖం లేదు, జీవుడికి బాధ ఉన్నది దుఃఖము ఉన్నది. బాధ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటర్నల్ ఫ్యాక్టర్. ఇటు ఎక్స్టర్నల్ గా ఇటు ఇంటర్నల్ గా బయట లోపల రెండింటితో ఏకకాలంలో యుద్ధం చేయగలడా? నీతో నీవే యుద్ధం చేసుకోలే నిస్సహాయుడివే, నిర్వీర్యుడివే. నీవు మరొకణ్ణి బాధించటానికి నీకు ఈ ప్రపంచంలో ఎవరు హక్కిచ్చారు? నీకు ఆ అవకాశం ఎవరిచ్చారు? అది నీ అహంకారానికి ఒక షేడ్ కాదా? నీ మాయావరణంలో నీవు నిలకడి చెందినటువంటి ఒక భావనకి అది ఒక పతాక స్థాయి కాదా? మరొకణ్ణి నీ భావం చేత, నీవు చూసేటువంటి ఒక చూపు చేత, నీ కదలికల చేత, పదవి ఇచ్చినటువంటి ఒక అహంకారం చేత, విద్యామదం చేత, అనేక కారణాల వలన మనం ఈ ప్రపంచంలో సరిగ్గా సక్రమంగా ప్రవర్తించం. అందుకనే సత్యసాయి భగవానుడు ఆ హర్ట్ నెవర్ అనేటువంటి మహోదాత్తమైనటువంటి మహావాక్యాన్ని మనకిచ్చారు. చూడండి, అధ్యాత్మలో ఉన్నామనుకుంటాం, నేను రోజు గుడికెళ్తానంటాం, నేను ఫలానా యాత్రలన్నీ చేశానంటాం, అసలు నేను మొన్ననే కాశీయాత్ర చేసి వెనక్కి వచ్చాను, కాశీ ఎంత బాగుందో అని చెప్తూ ఉంటాం. అంతెందుకు భగవద్గీత మీద ఉపన్యాసం ఇస్తుంటాం? అలాగే శాంతం మీద, పరమ పవిత్రమైనటువంటి దివ్య భావనల మీద గంభీరమైనటువంటి ఉపన్యాసం ఇస్తూ ఉండగానే ఎక్కడన్నా ఒక చిన్న అలికిడి విన్నా ఆవేశానికి గురవుతాం. ఇది సాధనేనా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అన్ని శబ్దాల మధ్య నీవు నీవుగా ఉండాలి, అన్ని కష్టాల మధ్య నీవు నీవుగా జీవించగలగాలి. అసలు ఈ జీవితం అంతా పరచిన పాన్పు కాదు, మల్లెలు పరిచినటువంటి ఒక రహదారి కాదిది, ఇది ముళ్ళకంప. దీనిలో పల్లేరులుంటాయి, గన్నేరులుంటాయి, అనేకానేకమైనటువంటి ఎత్తుపల్లాలుంటాయి, జయాపజయాలుంటాయి, మానావమానాలుంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. వీటి అన్నింటి మధ్య నేనుగా అంటే ఆత్మగా ఒక ప్రజ్ఞాభూమికలో, ఒక అచల మహాస్థితిలో గనక నీవు నిలకడ చెంది ఉండగలిగినట్లయితే ఈ ప్రపంచం నిన్ను ఏమీ చెయ్యలేదు. ఈ ప్రపంచం ఎప్పుడైతే బహిర్గతమైనటువంటి ఈ ప్రపంచం, బయట గడపడుతున్నటువంటి ఈ ప్రపంచం నిన్ను బాధిస్తున్నది అని అనుకున్నావే, ఎప్పుడైనా నీ అంతరంగ ప్రపంచంలోకి ఒక్కసారి వెళ్లావా? ఆ అంతరంగ ప్రపంచం నీకు అర్థమైందా? దానిలో ఎన్ని గదులున్నాయో నీకు తెలుస్తున్నాయా? హ్యావ్ యూ ఎవర్ హెర్డ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ కాల్డ్ ద జోహారి విండో? జోహారి అనబడేటువంటి ఒక ఆధ్యాత్మ శాస్త్రవేత్త మానవుడి యొక్క మనస్సును నాలుగు విధాలు విభజించాడు. మనస్సు అంటే అంతరంగ ప్రపంచాన్ని. ఒకటి నోన్ సెల్ఫ్, రెండవది అన్నోన్ సెల్ఫ్, మూడవది డార్కర్ సెల్ఫ్, నాలుగవది పబ్లిక్ సెల్ఫ్. సుమారుగా 199 మంది పబ్లిక్ సెల్ఫ్ తో జీవితాన్ని గడుపుతారు. ఈ పబ్లిక్ మనను గురించి ఏమనుకుంటున్నదో హీల్ బి వెరీ కాన్షియస్. నా గురించి ఎవ్వరూ చెడుగా అనుకోకూడదు. నువ్వెవరివి? నీ ప్రవర్తన బాగుంటే, నువ్వు మంచివాడివైతే, నువ్వెవరిని బాధించకపోతే, నీవు నేర్చినటువంటి విద్యలో గనక నీవు దాని యందు నిమగ్నమై నీవు అంతరంగికమైనటువంటి ఒక ఆధ్యాత్మ ప్రయాణాన్ని బయట కనిపిస్తున్న జీవితంతో అనుసంధానం చేసి ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపితే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది, నీకు నమస్కరిస్తుంది, నీ అంతటి వాడు అందరూ కావాలి అంటుంది. కానీ పబ్లిక్ సెల్ఫ్ అలా లేదే. ఇట్స్ ఎ టెరిబుల్లీ డిసెప్టివ్. ప్రపంచానికి మనం చూపించేది వేరు, మనం వేరు. ఈ రెండు ఎప్పుడైతే రెండుగా ఉన్నాయో, రెండు ఒకటి కాకుండా ఉన్నాయో, స్పర్ధ తప్పదు. ఎవరికి యాతన? ప్రపంచానికేమి యాతన లేదు, నీతో నీకే యాతన. నీతో నీవు యుద్ధం చేయవలసిందే. కనుక లోపల ముందు ప్రపంచానికి మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నామనే దానిలో ఆ మొదటి మూడు కూడా మనం జాగ్రత్త పెట్టుకుంటే పబ్లిక్ లైఫ్ లేదు, ప్రైవేట్ లైఫ్ లేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్, దట్ లైఫ్ ఈజ్ కాల్డ్ ద స్పిరిచువల్ లైఫ్. ఇంకేమీ లేదు, మిగతావన్నీ రిచువల్సే. ఆ రిచువల్స్ ద్వారా స్పిరిచువల్ స్థాయికి వెళ్ళాలి. ఎప్పుడు రిచువల్ దగ్గరే గనక ఆగిపోతే ఈ అధ్యాత్మ స్థాయికి జీవుడు ఎప్పుడు వెళ్తాడు, ఎంతకాలానికి వెళ్తాడు? మనం మన పిల్లలకి చెబుతాం, ఇప్పటి నుంచే గుడి ఎందుకురా, ఇప్పటి నుంచి అక్కడికి ఎందుకురా, మేమిద్దరం సత్సంగానికి వెళ్ళొస్తానులే, నువ్వు టీవీ చూస్తుండు అన్నామనుకోండి, వీఆర్ డిప్రైవింగ్ ద చైల్డ్ టు గ్రో ఇన్ ద మోస్ట్ న్యాచురల్ అంబియన్స్. వాడికి అవకాశం ఇవ్వటం లేదు, మనకు అవకాశం ఉన్నా దానిని అందిపుచ్చుకోవటం లేదు. గనక ఈ అధ్యాత్మని గనక ఒక పాజిటివ్ యాటిట్యూడ్గా, ఒక రియలిస్టిక్ అప్రోచ్ గా గనక భావన చేసుకోగలిగినట్లయితే మనం ఎవరిని హర్ట్ చేయం. ఎందుకని, సర్వభూతముల యందున్నటువంటిది ఆత్మీయ అన్నప్పుడు, అసలు ఉన్నదే ఆత్మ అన్నప్పుడు, సర్వాంతరాత్మ స్థితిలో మనం ఉన్నామని అనుకున్నప్పుడు, ఇంకా ఎవరిని మనం వేధిస్తున్నాం, ఎవరిని బాధిస్తున్నాం? మనల్ని మనమే బాధిస్తున్నాం. మరొక వ్యక్తిని మనం అవమానపరిచాము అంటే మనల్ని మనం అవమానపరుచుకున్నట్లు, మన సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి మనం కింద పడిపోయినట్లే. అందుకే చాలా పాతకాలం నాటి పద్యం ఒకటి, తన కోపమే తన శత్రువు కదా. ఆ శత్రువు ఎవరయ్యా అంటే నీలో ఉన్న కోపమే. శివానంద లహరిలో శంకర భగవత్పాదులు ఉంటారు శివుణ్ణి ఉద్దేశించి, ఓ ఆదికిరాతక, ఎందుకయ్యా ఆ బాణాలన్నీ ధరించి, ధనుస్సు ధరించి, అంబులపద భుజాన పెట్టుకుని అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తుతూ కనిపించినటువంటి ప్రతి జంతువుని కూడా వేటాడే ప్రయత్నం చేస్తావు ఎందుకయ్యా? నా శరీరంలోనే, నా మనస్సులోనే, నా భావనలోనే, నా అంతరంగ స్థితిలోనే, నా అప్రాప్యమైనటువంటి భావనలోనే 6 మృగాలు సంచారం చేస్తున్నాయి. అవి అరిషడ్వర్గాలై నన్ను హింసిస్తున్నాయి. నీ బాణాలు అమాయకమైనటువంటి ఆ సాధు జంతువుల మీద ప్రయోగించే కంటే ఈ ఘనమైనటువంటి, క్రూరమైనటువంటి అరిషడ్వర్గాల మీద సంధానం చేయరాదా అని అడుగుతాడు ఆయన. అటువంటి ప్రార్థన చేయాలి. చేసినప్పుడు మనల్ని మనం రీడిఫైన్ చేసుకోగలుగుతాం. లేకపోయినట్లయితే మనం చేస్తున్నదంతా కరెక్టే అనుకుంటాం. అలాగే నోన్ సెల్ఫ్ అని ఒకటి ఉంది, అది కాస్త విచారణ చేయాలి, దీనికి దగ్గరైనటువంటిది కాబట్టి. నోన్ సెల్ఫ్ అంటే నేను ఇంజనీర్ని, లేదు నేను టీచర్ని, నేను ఒక డాక్టర్ని, అంటే ఒక వృత్తికి పరమైనటువంటి, ఒక పరిమితమైనటువంటి ఒక వ్యక్తిని, ఒక ఎంటిటీని అనుకున్నట్లయితే ఈ వృత్తిపరమైనటువంటి స్థితి వేరు, ప్రవృత్తిపరమైనటువంటి స్థితి వేరు. రెండు రెండు ద్విధాభూతంగా ఉంటాయి. అంటే రెండు పార్శ్వాలు, రెండు డైనమిక్స్, 2 డైమెన్షన్స్ అవి. నేను ప్రవృత్తిలో గొప్పవాణ్ణి, వృత్తిలోనూ గొప్పవాణ్ణి, అసలు వృత్తి ప్రవృత్తులు రెండు ఏకమైపోయినాయి, అవి సంయోగించి ఉన్నాయి, సీమారేఖలు లేవు అనుకోగలిగితే వాడు ఉత్తమోత్తమమైనటువంటి వృత్తిదారుడవుతాడు. అలాగే ప్రవృత్తిలో ఒక రకంగా, వృత్తిలో మరొక రకంగా గనక ఉన్నట్లయితే మనం చాలా మందిని చూస్తాం. పూజలో ప్రతిరోజు 4-5 గంటలు పొద్దున గడిపేస్తారు. కనీసం పోనీ ఇవాళ స్పీడ్ను బట్టి చూస్తే కనీసం 2 గంటలన్నా పూజలో యథావిధిగా చేసుకుంటూ ఉంటారు. అది వారి ఆంతరంగిక ఔన్నత్యానికి దారితీస్తే ఆ పూజని తప్పకుండా పాటించవలసిందే, అనుష్ఠానంగా చేయవలసిందే. అది మనస్సును నియంత్రించుకోవటానికి, చిత్తైకాగ్ర స్థితికి, భగవంతుని యందు భక్తి విశేషాన్ని పెంపొందించుకోవటానికి ఉపయోగిస్తే మంచిదే. కానీ ఆ 2 గంటల పూజ ఒక బలాన్ని గనక ఇస్తే, ఒక స్థైర్యాన్ని గనక ఇస్తే, మహాపాపం చేయటానికి వెనుకాడని ధైర్యం గనక ఇస్తే ఆ పూజ చేయకుండా ఉండటమే మంచిది. నీవు ఎంత శుద్ధంగా చేసినా, చేశానని నీవు అనుకున్నా, అది నీ ఆచరణలోకి వచ్చేప్పటికీ ఒక వికృత స్వరూపాన్ని గనక పొందినట్లయితే అంత శుభ్ర పూజ అంత క్షుద్ర పూజ అయిపోతుంది, వామాచారం అయిపోతుంది. సదాచారంలో ఉండాలి, సమ్యక్ భావనలో ఉండాలి. పరమేశ్వరుడు ముందు 1 గంట, 1/2 గంట, 1/2 గంట కూర్చొని ఈ మనస్సుని ఆయన ముందు నిలబెట్టి అనుసంధానం చేసి జీవాత్మని విశ్వాత్మతో కలుపుకున్నటువంటి వ్యక్తి స్తోత్రాల ద్వారా, మంత్రాల ద్వారా, యంత్రతంత్రాల ద్వారా పరమేశ్వరుణ్ణి తన యందు ఆవాహన చేసుకుని, తనను తాను భావనాస్ఫరణంగా సమర్పించుకుని ఉన్నటువంటి వ్యక్తి మళ్లీ ప్రపంచంలోకి రాగానే అతి సాధారణ మానవుడు వల గనక ప్రవర్తించినట్లయితే ఆ పూజ చేసినట్లా, చెయ్యనట్లా, చెయ్యనట్లే. ఒకవేళ చేసినా దాని ఫలితం నీకేం లభించదు గనక. పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి, సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో, యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నారు శంకర భగవత్పాదులు. నీవు ఎవరు? నీవు ఆత్మవి. నీలో ఉన్న ప్రాణమే అమ్మవారు. అసలు నీ శరీరమే ఒక గృహం. నీవు చేస్తున్నటువంటి పూజలన్నీ అసలు భోగాలు కావు. అసలు భోగమైనటువంటి దానికి ఉపభోగాలు మాత్రమే. అసలు నీవు 2 పాదాలు, 2 కాళ్ళిచ్చావు. ఓ కాలు ముందు, ఓ కాలు వెనక నడుస్తూ సైమల్టేనియస్ గా, ఆల్టర్నేట్ గా పదాలు పడుతూ ఉన్నాయి. 2 పదాలు ముందు వెళ్ళటం లేదు, 2 వెనక్కి వెళ్ళటం లేదు. ఒకటి ముందు, ఒకటి వెనకగా ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నది. మళ్లీ కుడిపాదం వెనక్కి వెళ్లి ఎడం పాదం ముందుకు రాగానే ఆవృత్తం పూర్ణమైపోతున్నది. సంచార పదయో ప్రదక్షిణ విధి, నేను నడుస్తున్న ఈ నడక, నా జీవితం నాకు నేర్పిన నడత ఈ రెండూ కూడా నీకు ప్రదక్షిణే. ఎందుకంటే వాసుదేవ స్వరూపంగా నీవు ప్రత్యణువునందు ఉన్నావు. సమస్త ప్రపంచాన్ని ఆవహించి ఆవరించి ఉన్నటువంటి వేళ నీవు ప్రత్యేకంగా ఇక్కడే ఉన్నావని ఎక్కడ ప్రదక్షిణ చేయను అనేటువంటి ఒక ఆధ్యాత్మ భూమికలో శంకర భగవత్పాదులది స్తోత్రాణి సర్వాగిరు, నా మనస్సు నుంచి, నా భావనా ప్రపంచం నుంచి, నా అంతరంగ శుద్ధి నుంచి, నా నియమ నిష్ఠలలో నుంచి, నా అనుష్ఠాన గరిమలో నుంచి ఏర్పడేటువంటి ప్రతి స్తోత్రము, ప్రతి వాక్కు కూడా స్తోత్ర సమానమే అన్నాడు. అంటే ఈ మాటలన్నీ మంత్రాలైపోవుగాక, ఇదంతా కూడా శంభో తవ ఆరాధనం, ఇది నీ పట్లనే చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆరాధనం. ఇది మానసిక పూజకి సంబంధించిన ఒక అద్భుతమైన విషయం. మానసిక పూజ దాకా వెళ్లాలి అంటే ముందు మన ప్రవర్తన, మన కాండక్ట్ చాలా ప్రధానం. శ్రీ వైష్ణవులు సౌశీల్యానికి పెద్దపీట వేస్తారు. సౌశీల్యము అంటే శుద్ధ మనస్సు. శుద్ధ మనస్సుంటే తప్ప శుద్ధ చైతన్యాన్ని అనుభవించలేము. ఆ శుద్ధ చైతన్యం ఆత్మస్వరూపంగా ఉన్నది గనక, అది మనయందే ఉన్నది గనక, శ్రీమయంగా, చరాచరమయంగా, వాంగ్మయంగా, పరాత్పరమయంగా, అనంతంగా, అఖండంగా, నిత్యంగా ఉన్నది గనక, ఆ అనంత చైతన్యాన్ని ఒక భావనాస్థితిలో అనుభవించగలిగినటువంటి ఒకనొక మనస్సును మనం నిర్మాణం చేసుకోవాలి. దానిని శుద్ధ మనస్సు అనుకుందాం కాసేపు. ఏర్పడింది, ఏర్పడిన తర్వాత ఈ హర్ట్ నెవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఎప్పుడు బాధించడంటే వీడు శుద్ధుడైనప్పుడే. ఈ శుద్ధత్వం మనస్సు ద్వారా, మనస్సే కాదు మాట. సత్యసాయి భగవానుడు ఒక మాట అన్నారు, రెండు అక్షరాలున్నాయి, దే ఆర్ వెరీ పవర్ఫుల్, దే ఆర్ ఈక్వల్ టు 2 ఆటమ్ బాంబ్స్ అన్నారు. అవి ఏమిటి అంటే, ఒకటి రా, రెండవది పో. రా అని ఎవరైనా గనక మన వాకిట్లోకి వచ్చినప్పుడు రండి రండి, లేదు రా, లోపలికి రా అన్నట్లయితే వాడు హృదయానికి దగ్గరగా వస్తాడు. వాడు బెల్లు కొట్టి మనం తలుపు తీసి పూర్తిగా చూడకుండానే పో పో అన్నామనుకోండి, మళ్లీ వాడు మన వాకిట్లోకి రాడు. ఆ రెండు చాలా భయంకరమైనటువంటి, అట్లాగే బలీయమైనటువంటి, మహాశక్తివంతమైనటువంటి శబ్దాలు. వాటిని జాగ్రత్తగా వాడుకోండి, రా అనేదే గుర్తుపెట్టుకోండి, పో అనేది మరచిపోండి అన్నారు. ఆ పో మరచిపోకపోయినట్లయితే ఈ ప్రపంచం వసుధైక కుటుంబకం కాదు. గంభీరమైనటువంటి ఉపన్యాసం వెనక ఒక సాధన ఉండాలి, ఒక తీవ్రత ఉండాలి, ఒక అనుభూతి ఉండాలి, ఒక స్వీయానుభవం ఉండాలి, చెప్తున్న దాని పట్ల ఒక శ్రద్ధ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, భావశుద్ధి ఉండాలి, అంతరంగ పరిణామం ఉండాలి. ఈ ట్రాన్స్మిషన్ ట్రాన్స్ఫర్మేషన్ నిరంతరము సాగుతూ ఉన్నటువంటి వాడు బౌద్ధ గనక కాగలిగినట్లయితే, ఆ బౌద్ధ స్థాయిలో పరిపూర్ణమైనటువంటి అంతరంగంలో నుంచి వచ్చేటువంటి పరమాద్భుతమైనటువంటి వాక్తరంగాలన్నీ కూడా ఈ ప్రపంచానికి ఉపదేశాలవుతాయి, అవే కొన్నాళ్లకి ఆదేశాలవుతాయి, అన్ని వేళలా సందేశాలుగా మిగిలిపోతాయి. అంతేకాదు ఈ హర్ట్ నెవర్ అనేటువంటి దానికి వేద ప్రామాణికంగా ఇంకొక మాట ఉన్నది, ఏనకేనా ప్రకారేణ యశ్య కశ్యాపి దేహినా సంతోషం జనయేత్ ప్రజ్ఞ తదేవ ఈశ్వర పూజనం. భగవంతుడు మనకంటూ ఒక ప్రజ్ఞ ఇచ్చినప్పుడు, మనకొక అవకాశం ఇచ్చినప్పుడు, ఒక యోగాన్ని కల్పించినప్పుడు, నీ ప్రజ్ఞ ద్వారా, నీకున్నటువంటి ఆ స్కిల్ ద్వారా, నీకు ఏర్పడినటువంటి సంస్కార విశేషం ద్వారా, నీకు కలిగినటువంటి ఒక అనుభూతి ద్వారా, ఈ ప్రపంచానికి నీ ప్రజ్ఞ చేత ఆనందాన్ని గనక కలిగించగలిగినట్లయితే అది నిజమైనటువంటి తత్ ఏవ ఈశ్వర పూజనం, అది మాత్రమే ఈశ్వర పూజ. మరి మిగతా ఈశ్వర పూజలు వద్దా అంటే ఉండాలి, అన్నీ ఉండాలి. ఒక్కొక్క స్థాయిని ఎరుగుతూ ఎదుగుతూ నెమ్మది నెమ్మదిగా తనని తాను తెలుసుకుంటూ ఆత్మనిష్ఠుడు గనక కాకపోయినట్లయితే జన్మంతా ఒక పూజ దగ్గర ఆగిపోయి, జన్మంతా ఓ కర్మ దగ్గర ఆగిపోయి, అక్కడే ఆగిపోతే ఇంకా ఎక్కవలసిన సోపానాలు ఎన్నో ఉన్నాయి. ఈ అనంత సోపాన ప్రక్రియలో జీవుడు శుద్ధుడు కావాలి, సిద్ధుడు కావాలి. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని, ఆ సిద్ధాంతాన్ని, ఆ గురువుని, ఆ భావనని మనసు నిండా నింపుకొని తదనుగుణంగా జీవిస్తూ గురువుల మధ్య ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా సర్వశాస్త్ర సమన్వయమైనటువంటి ఈ సర్వ ప్రపంచానికి హితకరమైనటువంటి ఒక దివ్య భావనా భూమికలో సంచారం చేయాలి. అలాగే మానవ సంబంధాలన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటివి. మానవ సంబంధాల యందు దయ, సానుభూతి, జాలి, ఈ మూడు చాలా ప్రధానమైనటువంటి అంశాలు. దయ ఉండాలి, శ్రీ వెంకటేశ్వర స్వామిని దయాశతకంలో ఆయన అంటాడు, నీవు నీకంటే దయ గొప్పదయ్యా వెంకటేశ్వర అని ఆ మంత్రం. వెంకటేశ్వరుడి కంటే మంత్రం గొప్పది ఎలా ఉంటుంది అని ఉందన్నాడు ఆయన. ఎందుకంటే డబ్బున్నవాడు డబ్బు కాదు, వాడు డబ్బు ఉన్నవాడు అంతే. డబ్బు ఎవరు, డబ్బు వేరేగా ఉంది, కనపడుతోంది జేబులోనో చొక్కాలోనో బ్యాంకులోనో ఎక్కడో కనిపిస్తోంది. కానీ వాడిని ఏమంటున్నాడంటే, వీడు డబ్బు కలవాడన్నాం గాని వీడు డబ్బు అనటం లేదు. అలాగే శ్రీ వెంకటేశ్వర నీవు దయగలవాడివి అంటే ఆ దయను నీ దగ్గర ఉంచుకున్నవాడివే తప్ప నీవు దయవ ఎట్లావైనావయ్యా. ఎవరో ప్రేరేపిస్తే తప్ప, ఎవరో సంకల్పిస్తే తప్ప, మాకు అర్హత కలిగితే తప్ప నువ్వు ఆ దయని తీసి మా ఊళ్ళో వేస్తావు అని చమత్కారంగా పరమాద్భుతంగా ఆవిష్కరిస్తాడు. దయ వేరు, దయగలవాడు వేరు, ఆలోచనలు వేరు, ఆలోచన కలవాడు వేరు, ఆలోచన చెప్పటం వేరు, ఆచరించటం వేరు. అందుకనే ఈ హర్ట్ నెవర్లో స్వామి ఇంకా ఒక ఉపసందేశాన్ని కూడా దాంట్లో ఇమిడ్చారు. చెప్పుట సులభము, చేయుట కష్టం. చూడండి ఎంత తేలికో, ఇట్లా ఇంకో 2 గంటలు మాట్లాడుకోవచ్చు, ఎంత తేలికో మాట్లాడటం, కానీ చేయుట చాలా కష్టం. వి కంటిన్యూ టు హర్ట్ సంబడి. ఎప్పుడో ఎవడో 30 ఏళ్లనాడు మనని ఏదో అవమానించాట, మనం వెళితే వాళ్ళు లేచి నుంచోలేదట, మనం వచ్చామని వాడు గుర్తించలేదట, మనకు దండం పెట్టలేదట. ఇప్పటికి కూడా మనకు గుర్తుంది, వాడెప్పుడో మర్చిపోయి వాడు సుఖంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకుని ఎవరు యాత్ర పడుతున్నారంటే మనం పడుతున్నాం. కాబట్టి ఈ వ్యక్తిగతమైనటువంటి శీల నిర్మాణంలో హర్ట్ నెవర్ అనేటువంటిది మన సౌశీల్యానికి గొప్ప గుర్తు. అంతేకాదు, నేను అధ్యాత్మలో ఉన్నాను, పుటపర్తిప్పటికి 780 సార్లు ప్రయాణం చేసి వచ్చాను, లేదు నేను ప్రతి నెల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది, అసలు నాకు అది వ్రతం అయిపోయింది అన్నవాడు కూడా చేయవలసింది. దాంతోపాటుగా మనలో మన ప్రవర్తనలో ఏదన్నా పరిణామం సంభవించిందా? 10 ఏళ్లుగా 6 ఏళ్లుగా 7 ఏళ్లుగా 6 నెలలుగా వెళ్తున్నటువంటి మనం, లేదు ఇటువంటి అనేకమైనటువంటి సత్సంగాలలో ఉన్నటువంటి మనం, ఇప్పటికేదైనా కొంత మార్పు చెందామా? ఈ మాటలన్నీ మనకెక్కడన్నా ఏదో ఒక స్థాయిలో సహాయపడ్డాయా? సహాయపడిన దానిని మనం స్వీకరించగలిగామా? మన మనస్సును స్వీకరించడానికి సిద్ధమైన ఒక యాపరేటస్ గా చేసుకోగలిగామా? మన రిసెప్టివిటీ లెవెల్ పెంచుకోగలిగామా? రిసీవ్ చేసుకున్నాం, రిటైన్ చేసుకుంటే ప్రయోజనం లేదు, మళ్లీ దాన్ని ఆచరణాత్మకం చేయాలి. వీ హావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్. అందుకనే ఎవరైతే ప్రేమ స్వరూపులై ఉంటారో, ఎవరు ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకుంటారో, ఎవరు ప్రేమ భావనలో నిలకడి చెంది ఉంటారో, ఎవరు ప్రేమాకరుడైనటువంటి పరమాత్మ యొక్క భావనతో తన మనస్సుని అనుసంధానం చేసుకుని ఉంటారో, వారికి హర్ట్ చేయటం చేత కాదు. శ్రీరామచంద్రుడు, మళ్ళీ రామాయణంలోకి మనం వెళ్ళాలి, రామాయణ భారత భాగవతాలు చదవకపోతే, దానిని గనక దాని అంతరార్థాన్ని గనక తెలుసుకోకపోతే, ఇవన్నీ కూడా వెస్ట్రన్ ఆస్పెక్ట్ నుంచి వచ్చేటువంటి ఆలోచనా తరంగాలుగా మనకి అనిపిస్తాయి. కానీ నిజానికి ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళినాయి. వాళ్ళు వాళ్ల భాషలో చెప్పారు, అది మనకు అర్థమైపోయింది. మన వాళ్ళు మన భాషలో చెప్పారు, అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయలేదు. ఈ అంతరార్థ భావనలో శ్రీరామచంద్రుడు, చూడండి, కైక దశరథ మహారాజుని హర్ట్ చేసింది. ఎప్పుడు హర్ట్ చేసింది? సమయం చూసి, సన్నివేశం ఏర్పడ్డప్పుడు, సందర్భం కలిగినప్పుడు, తన ప్రియతముడైనటువంటి, తన ప్రాణమైనటువంటి రాముడి పట్టాభిషేకం తెల్లవారి జరగబోతున్నది అన్న సమయంలో. కారణాలేవి కానివ్వండి, దానికి ఆ అధ్యాత్మ స్థాయిలో అది దైవ ప్రేరణ అనుకుందాం, సమాధాన పడదాం. కానీ కైకా అనబడేటువంటి ఒక వ్యక్తి, దశరథుడు అనబడేటువంటి ఒక వ్యక్తిని హర్ట్ చేసింది. ఎట్లా? తనకిష్టమైన వాడు, జ్యేష్ఠుడు, అన్ని అర్హతలున్నటువంటి వాడు, సకల గుణాభిరాముడైనటువంటి రాముడి పట్టాభిషేకం నాడు అరణ్యవాసం వెళ్లవలసిందే, నా కొడుక్కి పట్టాభిషేకం చెయ్యి అన్నది చేశాడు, జరగవలసి వచ్చింది. భరతుడికి పట్టాభిషేకం జరగనూ లేదు, రాముడి పట్టాభిషేకం నిజానికి ఆగనూ లేదు, కాస్త టైం గ్యాప్ అంతే. కాని జరిగింది ఏమిటయ్యా అంటే, కైక ఎవరిని పోగొట్టుకున్నది? పుత్రుడు నుంచి ప్రేమని పోగొట్టుకున్నది, భర్తని సశరీరంగా పోగొట్టుకుని ఒక నిత్య వైధవ్యాన్ని అనుభవించేటువంటి స్థితికి వచ్చింది. ఆనాడే మామూలు కథలో ఒకానొక స్థాయిలో ఆ కథని గనక అర్థం చేసుకుంటే, కైక అడిగి ఉండకపోతే ఏమయ్యేది అంటే, రామాయణమే ఉండేది కాదు. పట్టాభిషేకం జరిగేది ఓ రాముడు, 64 మంది ఇక్ష్వాకురాజుల్లో ఈయన 64వ వాడు రాముడు. 63 మంది అంతకుముందు పాలించారు, వెళ్లిపోయారు. వాళ్లలో ఒక్కడు కూడా పటం గట్టి పూజామందిరంలోకి వచ్చిన వాళ్ళు లేడు. రాముడి తర్వాత మళ్లీ 35 మంది రాజులు రాజ్యం వెళ్లారు. మొత్తం 99 మంది ఇక్ష్వాకు రాజులు త్రేతాయుగాన్ని నడిపించారు. అందులో 64వ రాజైనటువంటి శ్రీరామచంద్రుడు ఒక్కడే సర్వజన మనోభిరాముడైనాడు. సకల జగత్తుకి కూడా ఆనందాన్నిచ్చాడు, జగదానందకారకుడైనాడు. ఇప్పుడు కూడా రామ అనేటువంటి ఒక శబ్దంతో మన తనువెల్లా పులకించిపోతున్నది. సర్వాంగీణమైనటువంటి దేహం కూడా ఒక అధ్యాత్మ భావనలో తరించిపోతున్నది. ఆ రామశబ్దం రమయతి ఇతి రామ. అంత పరమాద్భుతమైనటువంటి జీవన విధానం ఏమిటంటే ఆయన ఎవ్వరినీ బాధించలేదు. నిజానికి రామాయణంలో చిన్న ఉపాఖ్యానం ఉంది. రాముడు ప్రయాణం చేస్తూ ఉంటే, అయనము అంటే ప్రయాణం, కాంతారవాసంలో ఉన్నాడు, అరణ్యంలో వెళ్తున్నాడు. వెళుతుంటే బాణాలు భుజాన ఉన్నాయి కదా, ఎక్కడో నీళ్లు తాగాలి అని ఒక సెలయేరు పక్కన ఈ అంబుల పొది బాణాలు పక్కన పెట్టాడు. ఆ పెట్టడం ఆయన గమనించుకోలేదు. ఇది కథే అనుకోండి. నీళ్లు తాగుతున్నాడు ఆయన, నీళ్లు తాగాడు, ఎక్కడో మూలుగు వినిపిస్తున్నది. మూలుగు ఎక్కడ వినిపిస్తున్నది అంటే, తాను ఎక్కడ అంబుల పొది పెట్టాడో నేల మీద, అందులో ఒక సూటైనటువంటి బాణం అక్కడే ఉన్నటువంటి ఒక కప్ప శరీరాన్ని తాకి ఉన్నది. రామబాణం దాన్ని తాకగానే దానికి యాతన కలిగింది, దేహభావన ఉన్నది దానికి. ఉన్నవాడు రాముడు అనుకోలేదు. ఈ బాణం రాముడు బాణం కాబట్టి మెత్తగా ఉంటుందని తెలియదు. బాణం బాణమే, నిప్పు నిప్పే, భావన భావనే, ఇన్సల్ట్ ఇన్సల్టే, హర్ట్ హర్టే. కనుక అప్పుడు రాముడు దయా పరిపూర్ణుడు గనక ఏ ఎక్కడి నుంచి మూలుగు వినిపిస్తున్నది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తన బాణమే గుచ్చుకున్నటువంటి ఒక కప్ప మూలుగుతున్నది. అయ్యో నీకు తగిలిందా అనంటే ఆ కప్ప జీవ సంస్కారం చూడండి. రాముడి వైపు తిరిగి, రామా, నీ గురించి ఎంతో మంది ఇక్కడ అంటుండగా విని 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 నీ దర్శనం అవుతుందని, అలాగే ఈ జన్మ నుంచి ఉత్తమోత్తమ జన్మ నీ దర్శనంతో నాకు లభిస్తుందని, నేను ఎంతో నీవు కారుణ్యమూర్తివని వస్తే కష్టం విప్పి చెప్పుకుందామని అనుకున్నానే, చివరికి నీ బాణమే నాకు గాయం కలిగించింది. అంటే హర్ట్ పరమాత్మ అనేటువంటి వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ ప్రపంచంలో మనకు తెలియకుండా మనం హర్ట్ చేస్తాం, తెలియక చేసిందే. కాని అప్పుడు రాముడు అంటాడు, మా, నా బాణం నీకు ఇంత కష్టము ఇంత నష్టము కలిగించింది గనక అంటూ బాణం తీసి శరీరాన్ని నిమిరి పరమాత్మ స్పర్శ చేత అది మాయమై ఉంటుంది, గాయం పోయి ఉంటుంది, ఆ మహిమా అనుగ్రహం పక్కన పెట్టినట్లయితే ఈ నేను తెలియక చేసిన నిన్ను హర్ట్ చేసిన కారణంగా రామరావణ సంగ్రామంలో ఈ శరీరానికి బాణాలు తగలకపోతాయ్యా అనుకుంటాడు రాముడు. తగలకపోతాయ్యా, నేను దేహధారిణై వచ్చాను కదా. అలాగే శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామి చిత్రకూటంలో ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు, స్మృతిభాజ్యమైనటువంటి మనస్సుతో తనను తాను విచారణ చేసుకుంటూ ఉన్నప్పుడు లక్ష్మణస్వామితో ఒక మాట అంటాడు. లక్ష్మణుడు అడుగుతాడు, అన్నగారు ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగితే, ఏం లేదు, ఏ జన్మలో, ఏ అవతార జన్మ అంటే అవతారం రాముడి పరంగా, ఏ జన్మలో ఎవరిని ఏ ఇంటి నుంచి నేను వెడలగొట్టానో, నా కారణం వల్ల ఎవరు తమ ఇంటిని స్వస్థానాన్ని వదిలిపెట్టి వెళ్లవలసి వచ్చిందో, దానిని అనుభవించటానికి కదా ఈ దేహాన్ని నేను పొందాను అన్నాడు. అంటే అంతఃపురం నుంచి ఆయన వెడలగొట్టబడ్డాడు, బయటకు నెట్టబడ్డాడు. అంటే ఇది పరమాత్మకు కూడా తప్పదు. ఈ పరమాత్మ భావన ఉన్నప్పటికీ పాంచభౌతికమైనటువంటి ఒక దేహాన్ని ధరించి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యాతనల అన్నింటినీ కూడా పరమేశ్వరుడు అనుభవిస్తాడు. అందుకనే సత్యసాయి భగవాను అతి సన్నిహితంగా చూసి అనుభవించి ఆనందించి పరవశించినటువంటి మనబోటి వారందరికీ కూడా ఒక్కసారి స్వామి యొక్క దివ్య చారణాన్ని గనక వేళ స్మృతిగా గుర్తు చేసుకున్నట్లయితే ఎన్నో కొన్ని వందల దర్శనాలు మనం చేసుకున్నాం, ఒకటి రెండు కాదు, వందలు. ఈ వందల దర్శనాలలో స్వామి ఏ ఒక్క వ్యక్తినైనా కాని, తన కాళ్ల కింద పడి ఉన్నటువంటి ఇసుక రేణువు పట్ల గాని ఒక హర్ట్ చేశాననేటువంటి ఫీలింగ్ లేకుండా ఒక పరమాత్మ వలె సంచారం చేయటం, ఇది అసాధ్యమైనటువంటి విషయం. ఇది అవతారమూర్తుల స్థాయిలో ఉన్నటువంటి వారందరూ చేసేదే. అది భగవాన్ సత్యసాయి, శంకర భగవత్పాదులు, రమణ మహర్షి, జిల్లళ్ళమూడి అమ్మ, మహాకారుణ్యమూర్తి, మహామానవతామూర్తి, ఒక కుక్క, ఒక కాకి, అక్కడ తిరిగే సంచారం చేసేటువంటి నిర్జీవమైనటువంటి ఊరికి ఒక ఫోటో అనుకోండి, ఆ ఫోటోలో బాధతో ఉన్నటువంటి ఫోటో అయితే దాని పట్ల కూడా సానుభూతి చూపించింది అమ్మ. కాబట్టి ఇదంతా ఈ అవతారమూర్తులంతా మనకి నేర్పేది ఒకటే, హర్ట్ చెయ్యకండి. చేశారా, ఇట్ రికాయిల్స్, రిబౌన్స్ అవుతుంది. మనం ఎవరిని కూడా బాధించకూడదు. ఇందులో ఈ ప్రపంచంలో మనకి నచ్చని వాడు నచ్చేవాడు ఉంటే వాణ్ణి ఉండనివ్వండి. మనం ఎలా ఉండాలి అంటే అందరూ మనవారే, అందరూ మంచివారే, అసలు అందరిలో ఉన్నదే నాయందు, నాయందున్నదే ఈ అందరి యందు ఉన్నది అనేటువంటి ఆ అద్వైత భావనలో గనక ఉండగలిగినట్లయితే ఇవాళ ఇక్కడ మీరందరూ కూడా ఈ అసంఖ్యాకంగా కూర్చొని ఉన్నటువంటి మీ అందరిలో ఇవాళ నామరూపాలు వేరే ఉండొచ్చు, వృత్తులు వేరే ఉండి ఉండవచ్చు, ప్రవృత్తులు భిన్న భిన్నంగా ఉండి ఉండవచ్చు, కానీ దర్శనం మాత్రం సత్యసాయి భగవానుడే ఇన్ని రూపాలుగా ఈ కుర్చీల్లో కూర్చున్నట్టుగా భావించినప్పుడు కలిగే ఆనందం అది పరమ ఆనందం, పరమోత్కృష్టమైనటువంటి ఆనందం. అలాగే చూస్తున్న వారందరూ కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక ప్రశాంతి నిలమైనటువంటి ఒక సద్భావనతో గనక మనం ఉండగలిగినట్లయితే దేర్ ఈజ్ నో రీజన్ టు హర్ట్ ఎనీవన్. మనల్ని ఎవరన్నా బాధించారు అనుకుందాం, బాధించకుండా ఉండరు కదా, ఇది ప్రపంచం, ప్రపంచం యొక్క లక్షణం అదే. అందుకే స్వామి ఒక గొప్ప హెచ్చరిక చేశారు, ఈ ప్రపంచాన్ని పెద్దగా నమ్మకండి, ఈ లోకం మీద పెద్ద ఆశలు పెట్టుకోకండి, ఆశలంటూ పెట్టుకోవలసి వస్తే ఒక్క లోకేశ్వరుణ్ణి మాత్రం నమ్ముకుని ఉండండి. ఎందుకని అంటే లోకేశ్వరుడికి నచ్చటం లేదు, లోకేశ్వరుడికి మెచ్చటమూ తెలియదు. మీరు అనుకుంటున్నారేమో పరమేశ్వరుడికి నా ఎందు దయ లేదనో తగ్గిందనో, పరమేశ్వరుడికి గిచ్చటమూ తెలియదన్నారు. ఈ నచ్చింది అనేది లోకమే, మెచ్చేది లోకమే, టైం బాగా లేదనుకున్నప్పుడు దానికి అయిష్టం ఏర్పడినప్పుడు గిచ్చేది కూడా ఈ లోకమే గనక ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సర్వాత్మ భావనని గనక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని మన ప్రవృత్తిని, మన ప్రవర్తనని, మన స్వీయ సంస్కారాన్ని, మనం ఏర్పరచుకున్నటువంటి సభ్యతా స్మృతిని, వీటన్నింటినీ చక్కగా అనుసంధానం చేసుకుని సమన్వయం చేసుకుని నిత్య నైమిత్తికమైనటువంటి జీవితాన్ని గనక అధ్యాత్మ భావనా భూమికగా చేసుకోగలిగినట్లయితే అది హర్ట్ నెవర్, ఎవరిని బాధించే అవకాశం ఉండదు, ఉండటానికి వీల్లేదు. చూడండి, ఓ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద నేల మీది నుంచి కాండం మీదుగా చీమలు ఎగబాకుతుంటాయి, తొండలు ఎగబాకుతుంటాయి. ఒక కొమ్మ మీద రామచిలకలుంటాయి, మరొక కొమ్మ మీద గుడ్లగూబలుంటాయి, రాబందులుంటాయి, అనేకమైనటువంటి జీవరాశులన్నీ ఉంటాయి. ఎండిన దాన్నో పచ్చిదాన్నో నరికేవాడుంటాడు, నీళ్లు పోసేవాడుంటాడు, పోషించేవాడుంటాడు, కాయ తెంపుకునేవాడు ఒకడుంటాడు, రాయి పెట్టి కొట్టి సాధించేవాడుంటాడు, కొమ్మ వంచి కాయ కొమ్మ విరిచేవాడుంటాడు. అందరి విషయంలోనూ ఒక చెట్టు ఎట్లాగైతే నిస్తబ్దంగా, ఎంత నిశ్చలంగా, ఎంత నిరామయంగా, ఎంత నిరంజనంగా, ఎంత నికేతనంగా, ఎంత మహాభూమికలో సహన భూమికలో నిలకడ చెంది ఉన్నదో గమనించినట్లయితే ఈ ప్రపంచం మన మీదకు విసిరేటువంటి ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా స్వీకరించటం నేర్చుకోవాలి. అలాగే జరుగుతున్నవన్నీ అంటున్నవన్నీ మనం మనస్సుకు ఎక్కించుకోవలసిన పని లేదు. దీనికి సత్యసాయి భగవానుడు నీకో రిజిస్టర్ లెటర్ వచ్చిందనుకో, ఎవడో పంపించాడు, మంచో చెడో, ఆ రిజిస్టర్ లెటరు నీ పేరుంటుంది, ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు ఉంటుంది, ఎక్నాలెడ్జ్ కార్డు మీద సంతకం పెట్టమని పోస్ట్ మ్యాన్ అడుగుతాడు, నువ్వు సంతకం పెట్టి తీసుకుంటే ఆ ఉత్తరం నీది, నువ్వు సంతకం పెట్టకుండా గనక వాడికే ఇచ్చి నాకు అక్కరలేదు అంటే అది నీది కాదు. అలాగే ప్రపంచం మనకి చేసే సన్మానం కాని, ప్రపంచం మనకు చేసే అవమానం కాని, ప్రపంచం మనని గౌరవించినా అగౌరవించినా ఇవన్నీ కూడా స్వీకరించావా, భరించక తప్పదు. స్వీకరించలేదా, నీకేది చెందదు. ఆ ఏది చెందని ఏది చిందనటువంటి ఒక పరమ ఉత్కృష్టమైనటువంటి నిశ్చల తత్వంతో గనక మనం జీవించగలిగితే సౌశీల్య సౌభాగ్యాన్ని, జీవన దృక్పథాన్ని, జీవన శైలిని, జీవితాన్ని నడిపేటువంటి గడిపేటువంటి జీవించేటువంటి ఆ పరమ విన్నాణాన్ని అంటే స్కిల్ఫుల్ గా నడపాలి. ప్రపంచంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అన్ని వైపులా మనం గమనించుకుంటూ, ఇది మహాయుద్ధ భూమి, ఇది పెద్ద రణరంగం, అంతా బానే ఉన్నట్లుంటుంది పైకి, అంతా యుద్ధమే. ఎవరితో అంటే మళ్లీ పునః మనతో మనకే యుద్ధం. మనతో మన యుద్ధం ఆగినప్పుడు సత్వగుణం ఏర్పడి స్వాదువై స్వీయమైనటువంటి సంస్కరణ చేత మనం ఉత్తమోత్తమైనటువంటి మానవీయ స్థితిలో ఉండగలిగినట్లయితే సర్వోత్కృష్టమైనటువంటి మానవతా భావంలో మనం జీవించగలుగుతాం. అటువంటి ఆ జీవన విధానాన్ని సత్యసాయి భగవానుడు లవాల్ సర్వాల్ రెండు మాటలు, లెట్ అస్ స్టార్ట్ లవింగ్ ఎవ్రీవన్. ఇందులో వీరు ఆ వర్గం వారు, వీరు ఈ వర్గం వారు, వీరు ఆ గురువు గారికి చెందినవారు, వారు ఈ ఆశ్రమానికి చెందినవారు, ఈ భేదభావం ఎవరి యందు ఉంటుందో వాడు అధ్యాత్మలో పూర్ణంగా లేనట్లే లెక్క. కాదండి, మా గురువు గారి కంటే ఇంకో గురువు గారు లేడు అన్నామా? 1967 బొంబాయిలో సత్యసాయి భగవానుడు నిర్ద్వంద్వంగా చేసిన ఒక ప్రకటన ఈ క్షణాన మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం నా ఫోటో పెట్టుకుని, నా ఫోటోయే దైవమని దానికి మాత్రమే దండలు వేసి, దానిని మాత్రమే ఊరేగించి, ఆ పక్కనే ఉన్నటువంటి కృష్ణుడి పటానికి గనక మీరు అవమానం చేసినట్లయితే మీకు కృష్ణానుగ్రహము ఉండదు, నేను ఎలాగూ తీసుకోవటం లేదు గనక నా అనుగ్రహం కూడా మీకుండదు. కనుక సర్వ దేవీ దేవతల మధ్య గాని, గురువుల మధ్య గాని, వ్యక్తుల మధ్య గాని ఎవరైతే భేదభావాన్ని ప్రకటిస్తారో వాడు అధ్యాత్మలో ఇంకా ఫండమెంటల్ ప్రైమరీ స్కూల్లో ఉన్నట్లే లెక్క. ఈ ఎక్స్ట్రాక్ట్ మీ అందరికీ ఇస్తా. కోటి సమితికి గనక ఇస్తే కొన్ని వేల మందికి తెలుస్తుంది గనక ఇవి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ముఖమండలంలో నుంచి, అంతస్సులో నుంచి వచ్చినటువంటి మాటలు. మీరు నన్ను గౌరవించటం అనేది ప్రధానంగా పెట్టుకుని మరొక వ్యక్తిని గాని, గురుస్వరూపాన్ని గాని అవమానించినట్లయితే అది స్వామికి ఆనందం కలిగించదు. ఎందుకంటే స్వామి యందు ఏమున్నదో ఈ ప్రపంచంలో అదే ఉన్నది, ప్రపంచం నిండా ఏమున్నదో అదే స్వామి యందున్నది. కనుకనే లోకము లోకేశ్వరుడు భిన్నంగా కనిపించినా, జగత్తు జగదీశ్వరుడు రెండుగా కనిపించినా, జగత్తు జీవేశ్వరుడు భిన్నం కాదు. ఈ అభిన్న అద్వితీయ అద్వైత రమణీయ మనోజ్ఞమైనటువంటి దివ్య భావనా భూమికలో జీవుడు నిలకడ చెంది ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి మనం వచ్చిందే 100 అనుకుందాం, 100 ఇయర్స్ పూర్తిగా చెక్ తీసుకొని వచ్చాం, మన దగ్గరే ఉందది. 100 ఏళ్లలో మొదటి 20 ఏళ్లు తల్లి చాటునో తండ్రి చాటునో గడిచిపోతుంది, అప్పుడు మనకేం తెలియదు. 1-20 ఏళ్లు అయిపోయింది, మళ్ళీ 40 ఏళ్లు ఈ పొట్ట కోసం ఎవడి దగ్గరో పనిచేస్తాం, లేదు మనమే సొంతంగా వ్యాపారం చేస్తాం, ఉద్యోగం చేస్తాం. ఆ 40 ఏళ్లు దేనికోసమంటే మన పొట్ట నింపుకోవటం కోసం మాత్రమే కాక మనం కన్నవారు ఆ కన్నవారు కన్నవారు, అదేగా భారతంలో వారికి 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 వారి వారికి, ఇంతమంది కోసం ఈ సంపాదన కావాలా అని భారతం ప్రశ్నిస్తుంది. మనం ఏమో అన్ని వారికి చేస్తున్నామో లేదో గాని మనం మాత్రం నోరు అన్ని కాళ్లు చేతులు కట్టేసుకుని ఈ కడుపును పుట్టిన వాళ్ళందరికీ ఏదో అప్పజెప్పాలని, మనని ఎవరు వాళ్ళు అనుకోకూడదని ఉన్నటువంటి వర్తమానాన్ని, ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదని మనం వాళ్లకు పంచటం లేదు. కేవల భౌతిక స్థాయిలో ఆగిపోతూ ఉన్నాం. కనుక 40 సంవత్సరాలు అట్లా గడిచిపోతుంది. 40+20+60 మనకు తెలియకుండానో తెలుసో గడిచే పోయాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇక మిగిలింది 40 ఏళ్లు. 40 ఏళ్లలో 60 నుంచి 80 ఇక కళ్ళు కాళ్ళు కీళ్లు సహకరించనటువంటి పరిస్థితికి శుభ ఆరంభం అది. అక్కడ ఎన్నో చేద్దామనుకున్నవేవీ చెయ్యలేని ఒక నిస్సహాయ స్థితిలో పడిపోయి, నన్ను సత్సంగానికి వెళ్లాలి మనవడా తీసుకెళ్ళంటే నాకు ఇప్పుడు కుదరదు, నాకు టైం లేదంటాడు. పోనీ భార్యని తీసుకెళ్దామంటే ఆమె షీఈ్ ఆల్సో ఈక్వల్లీ ఓల్డ్, మరి ఎవరిని పట్టుకోవాలి, ఎవడూ లేడు. కాబట్టి చేద్దామనుకున్న సమయంలో, చెయ్యగలిగిన సమయంలో చేయలేకపోయినాం, చెయ్యలేని సమయంలో ఎన్నో చేద్దామనుకుంటాం. అట్లా అనుకుంటూ 20 ఏళ్లు అవి గడిచిపోతాయి. పూర్ణంగా 80 ఏడు వచ్చినా అది ఎవరికీ ప్రయోజనం లేనిది. ఎందుకంటే అప్పుడు ఈ ప్రపంచానికి మనం అక్కర్లేదు, మనకు కూడా ఈ ప్రపంచం అక్కరలేని స్థితి ఏర్పడుతుంది. 20+40+20+80 అయిపోయినాయి, పోనీ ఇంకా 20 ఉన్నాయి కదా అంటే ఆ 20 నీకు తెలియకుండా 80 వచ్చేపటికి అయిపోయినాయి. ఆ 20లో సుమారుగా 12 సంవత్సరాలు నిద్రలో గడిచిపోయింది. మిగతా 8 సంవత్సరాలు ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి వాణ్ణి కలిసి వీణ్ణి కలిసి రాత్రి పడుకోక పగలు పనిచేయక దాంతో నిర్వ్యాపారం అయిపోయింది. కాబట్టి 20 ఏళ్లు ఏ రకంగానూ అర్థమైపోయింది, 20 ఏళ్లు అర్థం తెలియకుండా గడిచిపోయింది, 1-20 ఏళ్లు అర్థం తెలిసినా అవకాశం లేకుండా పోయింది. అర్థము అన్నీ తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయన్న స్పృహ ఉన్న సమయమంతా జీవితము సంసారంతో గడిచిపోయింది గనక దంతంబుల్ పడనప్పుడే, తనువునంద ఆరుఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్బలని పదాబ్జములన్ శ్రీ కాళహస్తీశ్వర. అతి చిన్న వయస్సులో అధ్యాత్మ భూమికలోకి రావాలి. సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి స్వామి ఎన్నెన్నో విషయాలు, ఒకటి రెండు కాదు, వేదాలు, ఉపనిషత్తులు, ప్రస్థానత్రయం, అలాగే అనేకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా స్వామి వాహినీ స్వరూపంగా ఈ ప్రపంచానికి బోధ చేశారు, అందించారు, స్వయంగా రాశారు. వీటన్నింటినీ కూడా అధ్యయనమైనా చెయ్యాలి, అధ్యయనం చేసిన వాడితో ఒక సంబంధమన్నా పెట్టుకోవాలి. అందుకనే త్యాగరాజస్వామి ఏమన్నారు, రామా నీ సామ్రాజ్యంలోకి నేను ఎలాగూ రాలేను, ఇంపాసిబుల్, ఈ జన్మలో నేను రాలేను, కాని ఓ పంచే నీ సద్భక్తుడైనటువంటి వాడితో నాకు ఒక సాహచర్యాన్ని మాత్రం ఇవ్వు, ఇచ్చినట్లయితే వాడు నీ సామ్రాజ్యానికి వాడు స్వరూపంగా ఉన్నాడు, ఆ సామ్రాజ్య స్వరూపి అయినటువంటి నీ భక్తుడితో గనక నాకు కాస్త స్నేహం ఉంటే నా జీవితం ధన్యమవుతుంది. అందుకనే భాగవతంలో పోతనామాచ్యుని పద్యం తెలుగువారు మనందరం కూడా స్మరించాలి, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయను తాపసమందారా నాకు దయసేయగదే. మొట్టమొదట డైరెక్ట్ గా నీ పాదాలను సేవించే ఒక అదృష్టం, అవకాశం, యోగం ఇవ్వు. నేను అడుగుతున్నా గాని నాకు ప్రాప్తి ఉండాలిగా, యోగం ఉండాలిగా, అర్హత ఉండాలిగా, లేదేమో పోని, అది నాకు ఎలాగూ దొరకదని అనుకుంటా. కాని నీ పాదార్చకులతోడి నెయ్యము, స్నేహం కావాలి. ఆ స్నేహమే సత్సంగం, ఆ స్నేహమే ఇవాళ అనుకునే మనం కంపెనీ అంటున్నాం కదా, గుడ్ కంపెనీ, సత్సాంగత్యం, సత్సంగం, ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే లైక్ మైండెడ్ కాదు, పరమేశ్వరోన్ముఖమైనటువంటి భావనా భూమికలో నిలకడ చెందినటువంటి సద్భక్తుల యొక్క సామ్రాజ్యమే సామ్రాజ్యం తప్ప కిరీటాలు గదలు పెట్టుకుని పెద్ద బిల్డింగ్ ఉన్నటువంటిది అది సామ్రాజ్యం కాదు. ఎక్కడ హృదయము సామ్రాజ్యమవుతుందో, ఎక్కడ హృదయము గుహ అవుతుందో, ఎక్కడ వైరాగ్య వివేక విజ్ఞాన భూమికలు చంద్రికలై వెదజల్లబడుతూ ఉంటాయో, ఎక్కడ పరమ నిత్యంగా పరమ సత్యంగా పరమేశ్వరుడి యొక్క భావన ప్రవాహం మనందరిని ముంచెత్తుతూ ఉంటుందో, అటువంటి దివ్యమైనటువంటి భావనలో నిలకడ చెందగలిగినట్లయితే వి బికమ్ ఇన్కేపబుల్ ఆఫ్ హర్టింగ్ అదర్స్. ఇంత జరిగితే తప్ప ఆ హర్ట్ నెవరనేది మనకి సాధన కాదు. ఇంత జరగాలి, స్వీయ సంస్కరణ జరగాలి, మనలో ఉన్నటువంటి అనేకానేక చీకటి కోణాలు, నెగటివ్ ఎనర్జీస్ అన్ని నశించిపోవాలి, మన జీవన దృక్పథం మారాలి, ఒక వైశాల్యాన్ని సంతరించుకోవాలి, ఒక విశుద్ధమైనటువంటి స్థానాన్ని అది గనక పొందినట్లయితే ఆ భావనలో నుంచి జీవుడు సంస్థితుడై సమన్వయమైనటువంటి రీతిలో సంఘర్షణ లేనటువంటి భావనలో ఈ సర్వము కూడా పరమేశ్వరుడి యొక్క ఖేళగా, లీలగా, పరమేశ్వరుడి యొక్క హేళగా, అంటే అది ఆనంద విలాసం. ఈ ప్రకృతి అంతా, ఈ ప్రకృతిలో వచ్చేటువంటి ప్రతి ఋతువు కూడా పరమేశ్వరుడి యొక్క ఒక ప్రతిస్పందన, పరమేశ్వరుడి యొక్క భావావేశమే ఋతువుగా ఏర్పడుతున్నది. అది ఆరు ముఖాలుగా, షణ్ముఖము అంటే ఆరు ముఖాలున్న సుబ్రహ్మణ్య స్వామిని కాదు, సుబ్రహ్మణ్యము అంటే కాలము, అది ఆరు ముఖాలుగా ఆరు ఋతువులుగా ఉన్నది గనక సుబ్రహ్మణ్యోపాసన అంటే కాలోపాసన, కాళోపాసన, ప్రకృతి ఉపాసన, ప్రాణోపాసన, ప్రాణాయామ ఉపాసన, వీటన్నింటినీ సమన్వయం గనక చేసుకోగలిగినట్లయితే ఈ దేహం నిండా 14 భువనాలున్నాయి. బ్రహ్మరంధ్రము ఒక లోకమై, కనుబొమల మధ్య ఉన్నటువంటిది ఒక లోకమై, రెండు కనులు ఒక లోకమై, రెండు చెవులు ఒక లోకమై, నోరు ఒక లోకమై, కరచరణాది అవయవాలన్నీ ఒక లోకమై, ఉదరమంతా ఒక లోకమై, ఇవన్నీ కలిపితే 13 లోకాలైతే 14వ లోకమే కింపురుష లోకంగా స్పర్శగా ఉన్నది. మనల్ని అవమానించిన వాణ్ణి మీరు స్పర్శించండి, షేక్ హ్యాండ్ అంటున్నామే, ఆ షేక్ హ్యాండ్ ఇవ్వండి, చేతిలో చేయి కలపండి, వాడిలో పరివర్తన వస్తుంది. వీడు నన్ను అవమానించాడు, నన్ను బాధించాడు, వేధించాడని వాడిని దూరంగా పెట్టండి, ఆ గ్యాప్ అట్లాగే ఉండిపోతుంది. మనం ఎవరి చేత బాధింపబడినా మనం మాత్రం మరొకరిని బాధించే స్థాయిలో ఉన్నట్లయితే అది అధ్యాత్మ కాదని, అధ్యాత్మ అంటే ఒక సత్య జీవన విధానమని, అధ్యాత్మ కేవలం మరణానంతర ముక్తినిచ్చేటువంటి ఉపాయం కాదని, ఇది జీవించి ఉండగానే ఒక జీవన్ముక్త స్థాయిలో సంచారం చేయగలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి భూమి కాని మనం గనక గ్రహించగలిగినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క ఈ 4వ మహావాక్యం ఇవాళ ఆధునిక ప్రపంచం వేగం పేరు మీద, ఆశ పేరు మీద, దురాశ పేరు మీద, నిరాశ పేరు మీద, పేరాశ పేరు మీద, దుర్దశ పేరు మీద జీవితాలన్నీ భగ్నం చేసుకుంటున్నటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి ఈ సమయంలో సత్యసాయి భగవానుడు ఉపదేశించినటువంటి ఈ లవ్ ఆల్ మొట్టమొదటిది, సర్వ్ ఆల్ రెండవది. ప్రేమతో సర్వీస్ చేయాలి, సర్వీస్ ద్వారా ప్రేమని అనుభవించాలి, అభివ్యక్తం చేయాలి, అంతేకాదు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ నాలుగింటిని నిజానికి సత్యసాయి భగవానుడు ఎన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చినా అన్నింటి యొక్క సారము ఇదే. నిజానికి ఈ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది పుట్టింది ధర్మక్షేత్రలో, అంటే బొంబాయిలో దాన్ని సత్యమని, హైదరాబాదులో ఉన్నదాన్ని శివమని, చెన్నైలో ఉన్నదాన్ని సుందరమని స్వామి మూడు మందిరాలు మూడే వారు ప్రారంభించారు. ఈ సత్య శివసుందరాత్మకమైనటువంటి భావనలో, సత్యం అనబడేటువంటి ధర్మక్షేత్రంలో, అంటే అది మూలస్థానంలో, అంటే వేద ప్రామాణికమైనటువంటి మాట. ఒక ఫారినర్ అడిగాడు, ఏమడిగాడంటే, బాబా 18 పురాణాలుగా చెప్పబడి ఉన్నాయే, ఈ 18 పురాణాల సారము సంక్షిప్తంగా మాకు అర్థమయ్యేట్టుగా చెప్పవచ్చు కదా, ఈ 18 పురాణాలు చదివే శక్తి మాకు ఉండకపోతే మేము దాని ఫలితాన్ని పొందలేం కదా అంటే, ది వెరీ ఎసెన్స్ ఆఫ్ 18 పురాణాస్ ఈజ్ వెరీ సింపుల్, దట్ ఈజ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇది వేదవ్యాస ప్రోక్తమైనటువంటి మాటే, భిన్నమైంది కాదు. అంటే పరులను పీడించటమే పాపమని, పరులను సేవించటమే పుణ్యము అనేటువంటి ఆ భావనని ఇవాళ అధునాతనమైనటువంటి ఆంగ్లీయమైనటువంటి భాషలో సత్యసాయి భగవానుడు మహోపదేశాన్ని మనకి అందించారు. స్వామి సర్వదా, సర్వధా, బహుధా, శతధా, అంటే అన్నిటా అంతటా అన్ని వేళలా సర్వాత్మకమైనటువంటి ఒక భావనా భూమికలో మన అంతస్సున నిలకడ చెంది మనందరినీ కూడా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అనబడేటువంటి ఈ అభిలాషని, ఈ ఆసక్తిని, ఈ అపేక్షని, ఈ మార్గాన్వేషణని సుగమం చేయాలని, సుభగం చేయాలని, స్వామి యొక్క మహస్సు మనల్ని నడిపించాలని, సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ ఈ 5 పంచాహ్నికంగా, ఇది పంచామృత ధారగా మనకు అందించినటువంటి స్వామికి మరొక్కసారి నమస్కరిస్తూ ఇవాళ చివరి రోజు అనుకున్నాం కనుక పూర్ణాహుతి చెయ్యాలి. ఎవరికి పూర్ణాహుతి చెయ్యాలి అని, ఈ వాక్కు ఎవరిదో, ఈ వాక్కు ఎవరి వలన బయటకొచ్చిందో, ఇన్ని విషయాలు మనందరికీ ఎట్లా అర్థమైందో, ఈ అర్థం కావటానికి కారణము ప్రేరణము ఎవరో, వీటన్నింటినీ అర్థం చేసుకుని ఒక తారణస్థితిని పొందేటువంటి ఒక మహాయోగాన్ని ఎవరు కల్పించారో, అటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకి మరొక్కసారి సమర్పిస్తూ, సమర్పణ చేస్తూ, వినయంతో, సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో, ఒక తాదాత్మ్యమెరిగినటువంటి అధ్యాత్మస్థితిలో దీనిని స్వామికి సమర్పిస్తూ, కోటి సమితి ఉత్తమోత్తమమైనటువంటి స్థాయిలో సాధ్యమైనంత ఎక్కువగా ఇట్లా గనక చేసుకుంటూ ఉన్నట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క అవతార పరమార్థం మనం ఎరగాలి. ఆయన ఏదో వచ్చారు ఉన్నారు, మహాపురుషుడు, గొప్ప సేవ చేశారు, ప్రపంచానికి ఇంత చేశారు, ఫలానవాడికి ఉంగరం ఇచ్చారు, ఫలానవాడికి గొలుసు ఇచ్చారు, ఫలానవాడి రోగం పోగొట్టారు అని కాక, ఒక కాంప్రహెన్సివ్ గా ఈ ప్రపంచానికి స్వామి ఏ తత్వాన్ని అందించారు, అహం సత్యబోధక అన్నటువంటి మాటకి ప్రమాణంగా స్వామి యొక్క జీవితం ఎట్లా గడిచింది, ఆ జీవనంలో ఆ ప్రవాహంలో మనం కూడా కొన్నాళ్లు కాళ్ళూని ఎలా ఉండగలిగాం, ఆ ఉన్నందువలన మనలో జరిగినటువంటి పరిణామం ఏమిటి, ఇంకా స్వామిని చూడని వారు, స్వామి యొక్క స్పర్శానుభూతిని పొందనటువంటి వారు, స్వామి ఆధ్యాత్మ సామ్రాజ్యంలో ఇంకా అడుగు పెట్టనటువంటి వారు, అవకాశాన్ని పొందనటువంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని స్వామి యొక్క ఈ అవతార వైభవాన్ని, ఈ అవతార పరమార్థాన్ని, ఈ తత్వ విచారణని మనం అందరం కూడా ఏ రకమైన భేదభావం లేకుండా సర్వగురు సమన్వయం చేస్తూ, సర్వశాస్త్ర సమన్వయం చేస్తూ, అందరు గురువులు చెప్పినటువంటి మాటలని పునః మళ్లీ మనం అనుసంధానం చేసుకుంటూ సాగేట్టుగా ఈ ప్రవాహాన్ని, ఈ విద్యా ప్రవాహాన్ని, ఈ ప్రజ్ఞా ప్రవాహాన్ని సర్వేశ్వరుడైనటువంటి స్వామి అమృతధారగా మార్చుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు,